రాజ్య మహాకాల్. ఇది డిసెంబర్ 16, 2004 సాయంత్రం ఒంగోలులో జరిగిన గోసేవ భగవద్గీత రిలేటెడ్ జయ మహాకాల్.
నిన్న భగవద్గీత మొదటి అధ్యాయం చదువుకున్నాం మనం. ఆ మొదటి అధ్యాయంలో మనం అర్జున విషాద యోగాన్ని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసినాం. అర్జున్ యొక్క విషాద యోగము, సాధకుల యొక్క విషాదం, అది మనకి అర్థం అవ్వాలి. మూడు ఉన్నాయి భగవద్గీతలో. మొదటి గీత చెప్పినటువంటి జగద్గురువు, రెండవది గీత వింటున్నటువంటి శిష్యుడు, మూడవది ఆ గీత చెప్పినటువంటి కాలము. ఇవి మూడు కుదిరినప్పుడే మనకి భగవద్గీత ఉపయోగపడుతుంది. ఇందులో అర్జున విషాదం ఏమిటి? నేను ఏది మంచిది అనుకుంటున్నాను, ఏ సామాజిక నియమాలు నేను మంచిది అనుకుంటున్నాను, పెద్దల్ని గౌరవించటం, గురువుని గౌరవించటం, యుద్ధాల్లో కొన్ని నియమాలు పాటించటం, ఇంత మంచిది అనుకుంటున్నాను నేను. కానీ ఇప్పుడు ఏర్పడినటువంటి ఆ యుద్ధంలో ఇరు వర్గాల వాళ్ళు కొట్టుకుని చచ్చేది ఎందుకు అంటే, చివరికిద్దరూ అంతరించిపోవటానికి. మనకి మహాభారతం తెలిస్తే చివరికి మిగిలింది ఎవరు అంటే పెద్ద పాండవులు. వాళ్ళ పిల్లలు కూడా చనిపోయారు. అటు దుర్యోధనుడు, దుర్యోధనుడి వంశము అది పూర్తిగా నాశనం అయిపోయింది. గాంధారి, ధృతరాష్ట్రుడు రాజ్యాన్ని వదిలి అడవిలోకి వెళ్ళిపోయారు. ఇంకా మిగిలింది ఎవరు అంటే పెద్ద పాండవులు మిగిలారు, ప్లస్ ప్రజానీకం మిగిలింది. ఏ కుటుంబం అయితే కొట్టుకుందో ఆ కుటుంబంలోని సభ్యులు ఎవరు మిగల్లే. ఎందుకంటే వీళ్ళు కూడా ఇంకొన్నేళ్ళు పోయిన తర్వాత మళ్ళీ హిమాలయాలకు వెళ్ళిపోయారు. అది వాళ్ళకి తెలుసు వెళ్లాల్సి వస్తుంది అని. అలా అలాంటప్పుడు ఎందుకు యుద్ధం అని అర్జునుడికి ప్రశ్న. ఎందుకు గందరగోళాలంతా, సమాజం ఎటుపోతే మనకేంటి? నేను మా సాయిబాబా ఉన్నంత వరకు మాకు ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. ఏదైనా ప్రాబ్లం వస్తే దే సాయిరామ్ అనుకుంటాం మేము, లేకపోతే సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ జై అనుకుంటాం. ఈ గొడవ అంతా మా జిందుకు అసలు ప్రపంచం ఎక్కడికి వెళ్తుందో, ఇందులో మనం ఏం చేయాలి అలా అనుకుని కూర్చున్నాం అనుకో, చాలా మందికి ఏంటి అంటే మనం అనుకోకపోవటం వల్ల ఏమీ జరగదు అని. ప్రశ్న ఏంటంటే నువ్వు ఓటు వేసినా వేయకపోయినా ఓ గవర్నమెంట్ వచ్చి తీరుతుంది, వచ్చాక ఆ గవర్నమెంట్ నియమాలకి నువ్వు చచ్చినట్టు వండవలసింది. అదే నీకు నచ్చిన గవర్నమెంట్కి నువ్వు ఓటు వేసుకోగలిగావు అనుకో, కొంచెం సుఖంగా ఉండవచ్చు. ఓటు వేసుకున్నా నీకు నచ్చిన గవర్నమెంట్ రావచ్చు, అది కర్మ. కానీ మేము ఓట్లే వేయము, మేము ఏమీ చెయ్యము, మా బదులు ఎవడో ఓటు వేసినా కూడా మాకు ఏమీ అంత పట్టదు. అర్జున విషాద యోగం అంటే ఇదే. మా కిందికి గొడవ అంతా మా చెల్లెకి గొడవ అంతా అని సర్దు కూర్చున్నంత మాత్రాన నీ బాధలు తప్పవు. మరి ఆ బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? ఈ బాధ్యతల గురించి తెలుసున్నటువంటి భక్తులు. మామూలు వాళ్ళకి అవగాహన ఉండదు, కానీ భగవద్భక్తులకి దీని గురించి ఒక అవగాహన ఉండాలి. ముఖ్యంగా కృష్ణ భక్తులు, రామభక్తులకి అయితే రామకార్యం చేస్తే చాలు. కృష్ణ భక్తులకి ఎంత గందరగోళమో చూసుకోండి, ఎందుకు అందరూ రాముడు భక్తులు కష్టాలు వస్తాయంటారు? అసలు కష్టాలు కృష్ణ భక్తులకే వస్తాయి. ఇంకేంటే సార్, కృష్ణుడు యుద్ధం కూడా చేయడు, రాముడు అయితే కనీసం మన వైపు నుంచి బాణాలైనా వేస్తాడు. కృష్ణుడు బాణాలు కూడా వేయడు, చూస్తూ ఉంటాడండి. ఏదైతే చూసిదో రాదు, నీ ఇష్టమే. అదే మనకి ఇష్టం బాగుంటుందేమో, రాముడు అయితే కంటాడు, నియమాలు అంటాడు, మర్యాదలు అంటాడు. కృష్ణుడు మర్యాదలు అని ఏమండదు, లీలా పురుషోత్తముడు కనుక. కానీ అదే కొంప ముంచుకుని నించేదంటే ఆ లీల వాడికి లీలే, మరి మనం లీలగా అనుకోంగా. మనకి అది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది కదా. అంతేత అర్జునుడి యొక్క గందరగోళం చూసి ఏమన్నాడు, నీకు తిరిగితనే ఎక్కడి నుంచి వచ్చింది నాయన? యుద్ధం చేయటానికి పుట్టేవు నువ్వు, యుద్ధం చేస్తానని రకరకాలైనటువంటి తపస్సులు చేసి అస్త్రశస్త్రాలు సంపాదించుకుని ఇప్పుడు యుద్ధం చేయవలసినటువంటి టైం వచ్చినప్పుడు కార్యకర్తలు అంటున్నావు ఇది పద్ధతి కాదన్నాడు. ఆయన అర్జునుడు వింటాడా ఏంటి? అసలు ప్రశ్నే లేదు, నేను యుద్ధం చేయనన్నాడు. నేను కూర్చునిపోయాను, ధనస్సు బాణాలు వదిలేశాను, నువ్వు నన్ను కన్విన్స్ చేయ ముందేది మంచిదని, అప్పుడు చేస్తాను తప్ప, లేకపోతే నేను చేయనన్నాడు. అంటే నోట్తో అని ఉండడు, కానీ ఆ భావం కనిపిస్తుంటుంది కృష్ణుడికి. ఇంకేదంటే అర్జున వాచ కదం భీష్మం అంశంఖే ద్రోణ, నాలుగో శ్లోకం, సాంఖ్యే ద్రోణం జమల శోధన ఇసు విప్రతి వచ్చామి పూజారి శోధన. మొట్టమొదట లాజిక్ ఏం చెప్పాడు అంటే, భీష్ముడు, ద్రోణుడు, గురుతుల్యులు పెద్దవాళ్ళు, వాళ్ళని పూజించాలి కానీ వాళ్ళ మీద బాణాలు వేయకూడదు. గురువునహత్వాహి మహానుభావాన్ జయో భక్తం వైక్షమపేహలోకే కృహత్వార్థ కామాసు గురువుని హైవ ఉభంజేయ భోగాన్ రుధిర ప్రతిజ్ఞాన్. ఒకవేళ యుద్ధం చేసి గెలిచానే అనుకో, నా గురువులు చంపినటువంటి చేతులతో ఆ నెత్తుల కూడిని నేను ఎలా తినగలను? అంచేత వాళ్ళ చేతిలోనే నేను చచ్చిపోతే బాగుంటుంది. ఇది నెత్తురుకూడు, ఇదంతా ఎప్పుడు అంటే నువ్వు గెలిస్తే, ఓడిపోతే యుద్ధంలో చెప్పలేం కదా ఎవడు గెలుస్తాడు. ఇప్పుడైతే మనకి యుద్ధం అయిపోయిన తర్వాత 5000 సంవత్సరాలు గడిచిపోయింది కనుక, రికార్డెడ్ ఎవిడెన్స్ ఉంది కనుక మనకి తెలుసు పాండవులు గెలిచారని. ఆ యుద్ధం చేస్తున్నప్పుడు ఎవరు గెలుస్తారో కూడా నాకు తెలియదు. ఒకవేళ మనం ఓడిపోయామే అనుకో, ఇంకా యుద్ధం ఎందుకు? గెలిచామే అనుకో, ఆ నెత్తురు కూడా మనకి ఎందుకు? కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత శ్రేయస్యాం నిశ్చితం బ్రూహి తన్మే శిష్య స్నేహం చాభిమాం త్వాం ప్రపన్నం. అర్జునుడికి అప్పుడే కన్ఫ్యూజన్ వచ్చింది. ఎప్పుడేంటి, కుల వ్యవస్థ, ధర్మ వ్యవస్థ, ఆశ్రమ వ్యవస్థ అంతా చాలా పకడబద్దీగా ఉన్నాయి ఆ కాలంలో. ఇంకేత ఎవడు ఏం చేయాలి, ఏ వయస్సు వాడు ఏ పని చేయాలి, ఏ ఆశ్రమం వాడు ఏ పని చేయాలి, ఏ గురువు యొక్క శిష్యులు ఏ విధంగా ప్రవర్తించాలి. గోప్తంటాం కదా, ఫలానా ఋషి యొక్క శిష్యులు ఈ విద్య నేర్చుకుంటారు, ఫలానా ఋషుల యొక్క శిష్యులు ఈ విద్య నేర్చుకుంటారు, వాళ్ళు అదే నేర్చుకుని అదే చేస్తారు. అప్పటికే అర్జునుడు కన్ఫ్యూజ్ అయిపోయి నేనేం చేయాలి అనేటువంటి ప్రశ్న ఆవిర్భవించింది. ఇప్పుడు కులము లేదు, గోత్రము లేదు, గురువు లేదు, ఋషులు లేదు. ఇప్పుడు ఉన్నది ఏంటి అంటే కూటి కోసం చేసేటటువంటి విద్యలు తప్ప. కూటి కోసం చేసేటటువంటి విద్యని పూర్వకాలంలో భిక్షావృత్తి అను, అంటే అడుక్కోవటానికి పనికొచ్చే విద్య అని. అంటే ఇప్పుడున్నటువంటి విద్యలు అసలు విద్యలు ఏం కావు, ఇవంతా ఏంటి అంటే అడుక్కోవటానికి పనికొస్తాయి. అంటే నువ్వు ఇంజనీరింగ్ వృత్తితో అడుక్కుంటావా, డాక్టర్ వృత్తితో అడుక్కుంటావా, లాయర్ వృత్తితో అడుక్కుంటావా, అంటే నువ్వు ఎలా అడుక్కోబోతున్నావు అనేది నువ్వు నిర్ణయించుకుంటున్నావు తప్ప నీ కాళ్ళ మీద నువ్వు ఖచ్చితంగా నిలబడలేవు ఇప్పుడున్నటువంటి విద్యలతో. డౌట్ ఏమైనా ఉందా మీకు? అంటే అప్పుడు ఆ విద్యల్ని, వృత్తి విద్యల్ని చాలా చిన్న చూపు చూసేవారు. అడుక్కోవటమేగా, అడుక్కోవటానికి ఏముందయ్యా బాబు. కానీ అప్పటికి అర్జునుడి యొక్క కాలంలో ఇంకా గురు పరంపర ఉంది, సంస్కారాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి, వర్గాలు ఉన్నాయి, ఋషుల యొక్క ఆశ్రమాలు ఉన్నాయి. ఉన్న కన్ఫ్యూజ్ అయిపోయాడు అర్జునుడు, ఏం చేయాలో తెలియక. ఇప్పుడు అసలు మనకేమీ తెలియదు కనుక ఈ శ్లోకం మనకి ఇంకా చాలా తీవ్రంగా వర్తింపజేసుకోవాలి. కార్పణ్య దోషోపహత స్వభావ, కార్పణ్యము అంటే పిరికితనం. పిరికితనం దేనికి? సమాజం ఎటు వెళ్తుందో నేను అటే వెళ్ళాలి, అది అడుగుతున్నటువంటి పని అయినా. ఒక కొత్త ఒరవడిలో ధైర్యం చేసి ఒక కొత్త విద్యని కానీ ఒక కొత్త జీవిత విధానాన్ని కానీ నేను జీవించేటటువంటి ధైర్యము లేదు, అది కార్పణ్యము అంటే. కార్పణ్యము అంటే పిరికితనం. గుండు గీసుకుని హరే రామ హరే కృష్ణ అని తబలా పట్టుకుని మనం ఎంతమంది బయటికి వెళ్ళగలరు? నేను వెళ్ళాలి, నేను గ్యారంటీగా. మిగతా వాళ్ళ సంగతి ఇంకోటి ఇప్పుడు మాస్టర్ నేను గుండు గీయించేసుకోండి, నిర్వహించండి, నేను గుండు గీయించుకుని ఉంటుంది కానీ నమస్కారం పిలక పెట్టుకుని పంచె కట్టుకుని మృతంగా మెళ్ళో తగిలించుకుని హరే రామ హరే కృష్ణ అంటూ రోడ్డు మీద వెళ్తే రెండో రోజు మీరు గ్యారంటీగా క్లాసుకి రారు, మీకు సిగ్గుపడతారు. ఇలాంటి గురువు దగ్గరికి వెళ్తే పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో. ఈయన సిగ్గు ఎగ్గు లేకుండా రోడ్డు మీద పడి సినిమా పాటలు పాడకుండా, అనేక అర్థాలు వచ్చేటటువంటి సినిమాలు పాటలు పాడితే మనకి సిగ్గు లేదు. కానీ హరే రామ హరే కృష్ణ అనమంటే సిగ్గు. కార్పణ్య దోషో భవతి స్వభావ, మన స్వభావంలో మంచి అని తెలిసినా చేయలేనటువంటి పెరిగితనం ఏర్పడిపోయింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి విద్యా విధానం మార్చాలి అని అందరు ఎడ్యుకేషన్ మినిస్టర్లు ట్రై చేశారు ఒకప్పుడు. ఇప్పుడు అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎడ్యుకేషన్ అంటే ఏంటో తెలియనప్పుడు వాడు ఏం ట్రై చేస్తాడు? కానీ కే మున్సీ లాంటి వాళ్ళు అంటే నిజమైనటువంటి మేధావులు చాలా ట్రై చేశారు. కానీ మన భారతదేశం యొక్క పిరికితనం, కార్పణ్య దోషము ఏమి చేయలేకపోయింది. ఇప్పుడు మనం అదే స్థితిలో ఉన్నాం, ఆ పిరికితనంలోనే ఉన్నాం. అంతే, ఇది మనకి శ్లోకము పూర్తిగా వర్తిస్తుంది. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేత. వీఆర్ ఫూల్స్ ఇన్ ధర్మ. మూఢ అంటే ధర్మ సమ్మూఢచేత. ధర్మం అంటే ఏంటో తెలియనటువంటి మూర్ఖులము. ఎంత పెద్ద వాడు గురువుని అనుకుంటాడో ఈ కాలంలో, వాళ్ళ మాటలు చేతలు చూస్తూ ఉంటే నాకు అంతకంటే పెద్ద మూర్ఖులు ఉండదేమో అనిపిస్తుంది. ఉదాహరణకి అరవిందో లాంటి ఒక మహాయోగి, భారతదేశ స్వాతంత్ర సమరంలో బ్రిటిష్ వాళ్ళు ద మోస్ట్ డేంజరస్ మ్యాన్ ఇన్ ఇండియా, ఎలాగో అలా అతను ఇండియా నుంచి గింటేయాలి, ఇండియాలో ఉంటే మాత్రం ఈయన పంప ముంచుతాడు అంత భయం వాళ్ళకి. నేను పాండిచేరికి పోయి తపస్సు చేసుకుంటానన్నా కూడా వాళ్ళు నమ్మలే. అలా వాళ్ళు 1711 ఆ ప్రాంతంలో ఆయన పాండిచేరికి వెళ్ళాడు. పాండిచేరికి వెళ్ళిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు 1947 అంటే ఎన్నేళ్ళు ఉన్నారు, 37 ఏళ్ళు ఉన్నారు అప్పుడు. ఈ 37 ఏళ్ళు కూడా అరవిందో మీద కన్నేసించారు. ఎప్పుడు ఏం చేస్తాడో వీళ్ళు మనం నమ్మలేము. యోగా పేరుతో ఏం చేసేస్తున్నాడో, ఏ రివల్యూషన్ తయారు చేస్తున్నాడో అంత భయపెట్టాడు అనమాట అరవింద్ వాళ్ళని. స్వాతంత్రం కోసం అంత తీవ్రంగా దెబ్బలాడిన వాడు, స్వాతంత్రం కోసమే యోగ విద్యలోకి ప్రవేశించాడు అతను. యోగ సాధన కోసం యోగ విద్యలోకి వెళ్ళలేదు. యోగ సాధనలో వాటి వల్ల స్వాతంత్రం వస్తుందని అతనే నమ్మలే. కానీ ఏమైందంటే 1907 ఆ ప్రాంతంలో అతను జైలుకి వెళ్ళక ముందు బరైన్ అనే అతని తమ్ముడికి జ్వరం వచ్చింది, టైఫాయిడ్. ఆ కాలంలో టైఫాయిడ్, పారాటైఫాయిడ్ ఇవంతా చాలా భయంకరమైనటువంటి రోగాలు అన్నమాట వస్తే మనిషి చచ్చిపోతాడని. టెంపరేచర్ తగ్గటలేదు దీనికి. హిమాలయాల దగ్గర ఏదో ఊళ్ళో ఉన్నారు వీళ్ళు. ఇంకంటే ఇతను పెద్ద రివల్యూషనిస్ట్ కదా, పోలీసులు వెంటున్నారు అని చెప్తే ఎక్కడో దాంకుని ఉంటాడు. అది ఎక్కడ దాంకుని ఉన్నాడో ఆ సంఘటన రాసిన వాడు చెప్పలేదు. డాక్టర్లు ఉన్నా లాభం లేదు, డాక్టర్లే హెల్ప్ చేయలేరు అన్నప్పుడు ఒక యోగి వచ్చేట వచ్చి ఏంటైంది అబ్బాయి కన్నా ఏమైంది ఏంటి, జ్వరం వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది, నీ దారిని నువ్వు పో అన్నట. అదే నా దారిని నేను పోతానులే, జ్వరం వచ్చిందా ఒకసారి నన్ను చూడండి అన్నట్ట ఆ వ్యక్తి. గ్లాస్ నీళ్లు తీసుకురమ్మన్నాడు. గ్లాస్ నీళ్లు తీసుకురమ్మన్నాక అబ్బాయి పేరేంటి అని అడిగాడు. సరే ఫలానా పేరు గల అబ్బాయి యొక్క రోగాన్ని నేను ఛేదిస్తున్నా అని చెప్పి ఆ నీళ్లలో గీత గీసేట. నీళ్ళ గ్లాస్ తెప్పించాడు కదా, గ్లాస్ నీళ్లలో ఒకటి గీసి గీసి నీళ్ళిపోయాడు నీరు పారబెట్టి. ఇంకా అతను గడప దాటిండాడు ఆ యోగి, ఇతని జ్వరం తగ్గిపోయింది. అదే మార్పు తెచ్చుకుంది అరవింద్ బస్. భారతదేశానికి స్వాతంత్రం తేవాలి అనుకుంటే రివల్యూషన్ లో ఏమి చేసి ఇతరులను చంపేయక్కర్లేదు. యోగ విద్యతో అసంభవమైనటువంటి రోగాన్ని మనం నయం చేసుకోగలిగితే భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకోలేమా. సాధన మొదలెట్టాడు యోగ సార్ చేసి మహాయుద్ధాలనే ఆపవచ్చు. మొదటి మహాయుద్ధంలోనూ అరవిందో యొక్క పాత్ర ఉన్నది. రెండవ మహాయుద్ధంలో కూడా అరవిందుని యొక్క చాలా స్పష్టమైనటువంటి పాత్ర ఉంది. ఈ సెకండ్ వరల్డ్ వార్ కంటే ముందు మదర్ జపాన్ వెళ్ళింది. సెకండ్ వరల్డ్ వార్ కంటే ముందు మదర్ అంటే ఎవరు? అరవిందో యొక్క అమ్మ. అంటే ఇందిరాగాంధీ ఎవరు అంటే గాంధీ గారి కూతురనే ఏదో ఒకరు రాశాడు ఐఏఎస్ పరీక్షలో. ఇంకంటే గాంధీ గాంధీ ఉంది కదా, అలాగే మదర్ అంటే అరవిందో యొక్క శిష్యురాలు. అప్పటికింకా అరవిందో దగ్గరికి శిష్యులకం చేయటానికి రాలే, ఇంకా ఆవిడ జపాన్ అది తిరుగుతుంది. అప్పుడు విచిత్రమైనటువంటి ఇన్ఫ్లుయెన్జా రోగం వచ్చింది. ఆ రోగం యొక్క లక్షణం ఏంటంటే మొదటి రోజు జ్వరం వస్తుంది, రెండో రోజు జ్వరం పెరుగుతుంది, మూడో రోజు ఇంకా జ్వరం పెరుగుతుంది, చచ్చిపోతుంది. ఒకవేళ చావకపోతే ఏడో రోజు జ్వరం తగ్గిపోతుంది, కానీ దాని తర్వాత కనీసం రెండేళ్లు పడుతుంది వాడు నడవటానికి, అంత బలహీనుడు అయిపోతాడు. జపాన్ ఇన్ఫ్లుయెన్జా అని పేరు దానికి. మదర్ ఎప్పుడు అక్కడుంది, ఈ ఫ్లూ పూర్తిగా ఎప్పుడైనా అనేక వేల మందిని చంపిస్తూ ఉంటే. సరే ఒకరోజు మదర్కి కుతూహలం వచ్చినాడు, అసలు ఈ జ్వరం ఎందుకు వస్తుంది అని. అంతవరకు ఆవిడకి జ్వరం రాలే, కానీ జ్వరం ఎందుకు వస్తుంది అని ఆవిడకి బుర్రలోకి వచ్చేసరికి ఆ రోజు సాయంత్రం ఆవిడకి జ్వరం వచ్చేసింది. మూడో రోజు వచ్చింది. ఏమవుతుంది మూడో రోజు? పైకి వెళ్ళిపోవాలి. కానీ ఈవిడ చిన్నప్పటి నుంచి యోగ సాధనలో అభిరుచి ఉంది. అంతేకాదు ఈవిడ ఆ స్థితిలో కూడా ధ్యానంలో అసలు ఇది ఎందుకు జరుగుతోంది అని చూస్తే, ఫస్ట్ వరల్డ్ వారిలో ఒక సైనికుడు ఆత్మ, దానికి ఇంకా యుద్ధం అయిపోయిందని తెలియదు, అది చచ్చిపోయాడని కూడా తెలియదు పాపం ఆ సైనికుడికి. ఎంత మన జీవితము, ఎంత చిత్రమైన జీవితము, ఈ జీవితానికి మనం ఇంత వెంపల్లాడుతున్నాం. ఆ సైనికుడు చచ్చిపోయాడు ఫస్ట్ వరల్డ్ వారిలో. ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత సెకండ్ వరల్డ్ వార్ ముందు ఇది జరుగుతుంది. అంటే అప్పుడు కనీసం ఒక 10 ఏళ్ళు దాటిపోయి ఉంటాయి. ఎందుకంటే ఫస్ట్ వరల్డ్ వార్ 1914 అప్పుడు అవుతే సెకండ్ వరల్డ్ వార్ 1940s. వాడు అలా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. వాడు ఏమనుకుంటున్నాడు అంటే యుద్ధంలో నేను మనుషులను చంపుతున్నాను. వాడికి తెలియదు వాడు చచ్చిపోయాడు అని. డాక్టర్లకు ఇలాంటి రోగాలు ఉన్నాయంటే వాళ్ళు నవ్వుతారు. ఇప్పుడు కూడా నాకు అనుమానం ఏంటంటే కొన్ని ఆత్మహత్యలు ఇలాంటి వాళ్ళ వల్లే జరుగుతున్నాయి అని. కానీ యోగ విద్య గురించి అవగాహన ఉన్న వాళ్ళతో ఏమైనా మనం మాట్లాడగలం, కానీ వ్యాక్సిన్ ఇస్తామని చెప్పుకుంటూ బుర్రను ఉపయోగించుకొని పెద్దమ్మలకి ఏం మాట్లాడతాం మనం? ఎందుకు మాట్లాడుతామంటే అడుక్కునే విద్య నేర్చుకోవడానికి మనం ఇష్టపడతాం తప్ప, నీళ్ళ మీద ఒక గీత గీసేస్తే జ్వరం తగ్గిపోయేటటువంటి విద్య నేర్చుకోవడానికి ఆవిడకి కుతూహలం ఉండదు. లక్షల లక్షలు పెట్టి మాత్రం మేము డాక్టర్స్ డిగ్రీ సంపాదించుకుంటాం. సంపాదించుకున్నా కాస్త సీరియస్ ఏదైనా వచ్చి ఆపరేషన్ చేయాలి అంటే నాకు తెలీదు, మీరు సంతకం పెట్టండి కాగితం మీద. ఏమైనా సంతకం పెట్టాలి? నేను ఆపరేషన్ చేసినా నువ్వు చస్తే నేను బాధ్యత కాదు. అంత అద్భుతమైనటువంటి డాక్టర్ని తయారు చేసుకుంటున్నాం. అది పెద్ద విద్య అనుకుంటున్నాం. కార్పణ్య దోషోపాసస్య, పిరికితనానికి పరాకాష్ట ఇది అనమాట. ఎదురకుండా ఆల్టర్నేటివ్ మీకు కనిపిస్తుంది యోగ విద్య. ఇది నేర్చుకుంటే కదా యోగుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? ఆయన శరీరం వదిలేసి 1818లో శరీరం వదిలేసాడు సాయి. ఇప్పుడు ఆయన పెట్టుకునే రాజాదిరాజు యోగిరాజు అని సిగ్గు లేకుండా ఆర్చలిస్తూ కూర్చుంటాను తప్ప ఆయన యోగి ఎలా అయ్యాడు అనేటువంటి ప్రశ్న రాదు. తమాషాది అది నేర్చుకుందాం అని కూడా రాదు. కార్పణ్య దోషం పిరికితనం యొక్క పరాకాష్ట. అప్పుడు ఆవిడ చూసింది ఫస్ట్ వరల్డ్ వార్లో చనిపోయినటువంటి ఒక సైనికుడు నేను చనిపోయానని ఇంకా పాపం వాడి తెలియదు. వాడు ఇబ్బంది చేస్తూ ఉంటాడు. అప్పుడు వాడికి అర్థం ఇదే చెప్తున్నా, ఆయన నువ్వు చచ్చావు, నువ్వు సైనికుడివి కాదు, నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయబాక. సరే ఆవిడ జ్వరం తగ్గిపోయింది. ఇది ఆ రోజు నుంచి ఆ జపాన్ ఇన్ఫ్లుయెన్జా ఈ రోజు వరకు రాలే జపాన్ లో. ఆవిడే కనుక అది చూసి ఉండకపోతే ఇంకా ఎన్ని వేల మంది చచ్చిపోయి ఉండేవారు, చాలా కష్టం ఉండేవారేమో. ఇందుకు చెప్తున్నాను, మీకు ఉండేటటువంటి అనేక బాధలు మీ పిరికితనం వల్ల వచ్చిన బాధలే తప్ప ఏ బాధలు కావేమో. అవి భారతదేశంలో పుట్టినటువంటి వాళ్ళకి ఇలాంటి చచ్చు రోగాలు రాకూడదు, ఇలాంటి చచ్చు బాధలు రాకూడదు. ఇంకొచ్చేవాడు భారతీయుడు కనుక అయినా ఎందుకు వస్తున్నాయంటే మీ పిరికితనానికి అవడం చేస్తుంది. అర్జునుడికి పిరికితనం వచ్చింది అని యుద్ధం చేయలేదు. కార్పణ్య దోషో పరత స్వభావం, ఎంత అద్భుతమైనటువంటి విద్య అది. సూక్ష్మ జగత్తుల యొక్క విద్య, సూక్ష్మ జగత్తును ప్రక్షాళన చేసేటటువంటి విద్య. కానీ నాకు తెలియదు అయినా అది ఎలా నేర్చుకోవాలో, ఐ డోంట్ నో. కార్పణ్య దోషో భరత స్వభావ పృచ్ఛామిత్వం ధర్మ సమూలచేత. ఇంతకీ ఇప్పుడు మనకి ఏదైనా తలను తొక్కిస్తే ఫస్ట్ వరల్డ్ వారిలో ఉన్న సైనికులు ఎవడో వచ్చి మనం కొడుతున్నాడు అనుకుంటే మనం మూర్ఖులమేగా. అది ఒక ఉదాహరణ చెప్పామంటే అసలు ఇప్పుడేం జరుగుతుందో తెలియాలి అంటే నీకేం తెలియాలి? మళ్ళా యోగ విద్య తెలియాలి అది. కానీ ఎవడ నేర్పుతాడు మనకి యోగ విద్య? ఏ యోగ దగ్గరికి వచ్చినా మీరు వాడిని టీక తీసుకేసి, బాబు నాకు కాలు నొప్పి పెడుతుంది, నాకు తల నొప్పి పెడుతుంది, లేకపోతే నాకు జలుబు తీస్తుంది, నాకు రోగం వచ్చింది, మా అమ్మాయికి పెళ్ళి అవుతలేదు, మా అమ్మాయికి పిల్లలు పుట్టడం లేదు, మీరు అడిగేది చొక్కదంటే కోరికలేగా? యోగ విద్య అని అడుగుతారా వాడిని? దర్శన అడగరు, అడగ బాకండి కూడా. ఎందుకు కూడా యోగ విద్య నేర్చుకోవడానికి చాలా కష్టపడాలి? ఏదో యోగ వానాకాలం చదువులు మెడిసిన్ డాక్టర్లు చదువుకోవటానికి మీరేం కష్టపడక్కర్లేదు అనిపిస్తుంది? డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు, డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదుగా, పెట్టాలా? చదువుకోవాలా? ఎన్ని రోజులు చదువుకోవాలి? అవో 5 సంవత్సరాలు చదువుకుంటే వీటన్నిటి నుంచే యోగ విద్య వస్తుంది. కానీ మేము చూపించేయంటే ధర్మ సమ్మూఢ చేత, మూర్ఖత్వం కూడా పూర్తిగా ఆవరించి ఉంది ధర్మం మీద. చెప్పే నాథుడు ఎవడు లేడు, ఈ విద్య గురించి ఎవడు మాట్లాడుతున్నాడు? ఎక్కడో నాలాంటి వాడు ఎక్కడో ఒకడు ఉంటాడు కాస్త చిక్కే, ఆవిడ చిచ్చాడల్లారా ఇది ఎందుకు మీకు, అసలైన యోగ విద్య నేర్చుకోండి. అయితే అసలు తిడిపోయి ఉన్నా నాలుగు, మీరు ఇచ్చే 4 రూపాయలు తోపేయమో అని భయపడేటటువంటి గురువులు ఉన్నప్పుడు ఇంకో గురువు దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పేది ఇప్పుడు ఎందుకు వెళ్ళొద్దు? వెళ్తే వీడు వచ్చే 2 రూపాయలు పోతాయి. ఇంకా అలాంటి గురువులు ధర్మ సమ్మూఢ చేత ఆ కాలంలోనే వచ్చేసింది. ఎంతేటంటే కృష్ణుడే ఆ మాట అంటాడు, సకాలైన మాట యోగం నష్టపోతారు. ఆ యోగ విద్య అప్పటికే నష్టం అయిపోయింది కృష్ణుడి టైంలోనే. ఇప్పుడు గ్యారంటీగా పూర్తిగా నష్టం అయిపోయింది. ఇప్పుడు యోగం అంటే ఏంటి అంటే ఇది ఒక యోగం, యోగం కపాల భాతి యోగం, లేకపోతే తల కిందరుగా ఏదో ఆసనాలు వేసి మేము ఆసనాలు వేసుకున్నాం, అది యోగం నేర్చుకుంటున్నాం. హఠయోగం దీని పేరు. అంటే హఠయోగం అంటే ఏంటంటే ముందు యోగం అని. చిన్నపిల్లల్ని కర్ర పట్టుకుని ఎలా కూర్చోబెడతామో అలా చేయటం అన్నమాట. లుమేరియన్ కాలంలో అంటే ఇప్పటికీ 1,85,000 సంవత్సరాల కిందట హఠయోగం చాలా గొప్పది. ఇప్పుడు హఠయోగం ధర్మ సమ్మూఢ చేత శ్రేయస్య నిశ్చితం బ్రూహితం. సరే ఇంతకీ ఇన్ని యోగాలు ఉన్నాయి, ఇందులో ఏ యోగం చేసుకునేది? 5 యోగాలు ఖచ్చితంగా చాలా మందికి అవగాహనతో ఉండి ఉంటుంది. ఒకటి కర్మయోగము, అది చాలా మంది తెలియదు, కనీసం పేరు విన్నారు కర్మయోగం అంటే ఏంటో. ఏంటో అంటే మన తెలియదు, చెప్పగలరా కర్మయోగం అంటే ఏంటో? ధర్మ సమ్మూఢ చేత. సమర్పణ అంటే పిల్లి అంటే మార్జారాలా ఉందమ్మా. భక్తి యోగం అంటే కళ్ళమన్నీళ్ళు కాదు చూసుకుంటూ ఉంటాం. మామూలుగా కళ్ళమన్నీళ్ళు రాకపోతే ఏం చేస్తాం, ధూపబత్తి వెలిగించేసుకుని దాని మీద ఇంత గుబ్బులాలు చల్లి ఆ పొగ కళ్ళల్లోకి వెళ్ళేటట్టు చూసుకుని పొగ కళ్ళల్లోకి వెళ్తుంది కదా, అప్పుడు కళ్ళమన్నీళ్ళు వచ్చేసి ఆహా వీడు ఎంత బస్తాడు, అందుకని ఇవన్నీ వచ్చాయేమో నాకు చిన్న డౌట్. నిజంగా ఎందుకు వేస్తున్నారో నాకు తెలీదు, కానీ ఇందుకు కూడా ఉపయోగించవచ్చు అది తెలియదు వీళ్ళకి. నేను చెప్తే మళ్ళీ బుర్రకెక్కుతుంది, ఓహో ఇలా కూడా యాక్షన్ చేయొచ్చు, లేదు భక్తులు అని పేరు తెచ్చుకోవడానికి. లేకపోతే యజ్ఞం బాగా చేసుకోండి, కడమని నీళ్ళు వచ్చేస్తాయి. కానీ పొగ వల్ల వచ్చింది అనకూడదు, మీరు ఇందువల్ల వచ్చింది భక్తి యోగం. ఇంకా జ్ఞాన యోగం, జ్ఞాన యోగం అంటే నేను చేసేది ఏముంది అంతా గురువే చూసుకుంటాడు. మహాజ్ఞానులు మీరు. సాయి చరిత్ర చదవమని నేను చెప్తే కొంతమంది నాతో ఏం చెప్పారు అంటే, సాయి చదివించుకుంటే చదివించుకుంటామండి లేకపోతే మాకేం చిత్త అంటే, సాయికి నువ్వు చదవకపోతే కొంపలు అంటుకుపోతాయన్నమాట. అంత మూర్ఖత్వం జ్ఞాన యోగం అనమాట. గురువు గారు చెప్తారు నేనేమి చేయటం లేదు, మా శ్రీరామ్ శర్మ ఆచార్య నా గురువు చెప్పింది చేశాను నేను, అదే ఆయన జ్ఞానంతో చేసేది, మనం బద్ధకంతో చేసేది, చదవటానికి ఇష్టం లేక. ఆర్తికి రెగ్యులర్ గా వెళ్ళలేని వాళ్ళు సాయి భక్తులు ఎలా అవుతారు? వద్దన్నా వెళ్ళాలి. విభీషణుడు వాళ్ళు రామభక్తి వద్దు అన్నా, మీరాబాయిని కృష్ణభక్తి వద్దు అన్నా, మీరే కాండి ఇష్టం వచ్చింది చేసుకోండి వెళ్ళొద్దు అన్నారు. మనం నా మీదే పడతారు, మీరు నేను ఎందుకు పడతానంటే కనీసం మీకు అతృప్తి అయినా ఉంటుందో, నాది కాదు అంత గురువు గారు తీసుకొచ్చున్నారు. అఖండ జ్ఞానులు అన్నమాట మీరు. ఇంకేది కర్మయోగము జ్ఞాన యోగము ఎలా విపరీత అర్థాలకు వెళ్ళిందో అర్థమైంది కదా. ఇది శ్రేయస్సు నివదిగా, ఇది మీకు ఏ విధంగానూ శ్రేయస్సు నివదు. ఇది కాకుండా ఇంకా రెండు యోగాలు ఉన్నాయి, హఠయోగము రాజయోగము. ఇది ఐదు యోగాలు, మిగతా అన్ని అందులో సబ్ డివిజన్స్ కింద వచ్చేస్తాయి. ఇందులో ఏది మంచిదో నాకు తెలియటం లేదు. ఏ శ్రేయస్య నిశ్చితం బ్రూహితమే, ఖచ్చితంగా ఇదిగో ఇది చేసుకొని అయినా నువ్వు అని చెప్పు. చెప్పాక చేస్తాను చేయను అని నీకు అనుమానం వస్తుంది గ్యారంటీగా. ఎవరికి అనుమానం వస్తుంది? ఇంత పౌజులు చెప్తున్నాడు, ఇప్పుడేమో యుద్ధం చేయాలన్నాడు, యుద్ధం చేయమంటే మనం నీ మాట విననంటానేమో. శిష్య స్నేహం సాధి మాంతం, నేను శిష్యుణ్ణి. శిష్యుడు అంటే పూర్వకాలంలో గురువు చెప్పింది చేయాల్సిందే. ఒక శిష్యుని పంపించాడు గురువు, నాయన నా చెరువు కట్టు దగ్గర ఎలా ఉందో చూడు అని. ఏం చేశాడు వీడు? అసలు చిన్నగా లీక్ అవుతుంది, వచ్చి చెప్పలే లీక్ అవుతుందని తను చేయి అందులో పెట్టేసి తల అడ్డంగా పెట్టి పడిపోయాడు. అక్కడ మార్గశిర మాసం లాంటి మాసమే ఏదో శీతాకాలం దిగుసుకుపోయాడు. దిగుసుకుపోవటం గురువుకు మంచిదైంది. ఇంకేత ఆ కన్నం పొడుగుపోయింది. కానీ ఈ కాలపు శిష్యులు లాంటి వాడు కాదుగా, నేను బాధ్యత వహించలేనని నీకు చెప్పానయ్యా నీ కర్మ అల్లే, ఆ గురువు వెళ్ళాడు ఎక్కడున్నాడు మా వాడని చూస్తే ఏంది నా బతికిస్తాడు అని. అలాంటి గురువులు అంటే శిష్యులు ప్రాణం ఇవ్వటానికి రెడీగానే ఉంటారు, అది కూడా అనిపిస్తుంది నాకు. గుర్తు బాధ్యత నుంచి తప్పుకునే గురువులు ఉంటే శిష్యులు కూడా బాధ్యత నుంచి తప్పుకుంటారు. కానీ కాదు, నేను బాధ్యతగా వహిస్తాను, నేను చూస్తాను నేను అన్నప్పుడు శిష్యుడు కూడా ఆ లెవెల్లోనే స్పందిస్తాడు. అదే అక్కడ చెప్తాడు, శిష్య స్నేహం సాధి మాంతాం ప్రసన్నమంచేత. ఆ శ్లోకాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకుని ఖండతా పట్టుకోండి. ఆ మానసిక స్థితి వచ్చినా లైన్లో పడిపోవచ్చు మనం. నహి ప్రపశ్యామి మమ అపనిద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణ అవాప్య భూమా వసపత్నముద్ధం లాజ్యం సురాణామతి చాధిపత్యం. ఇంకా నన్ను యుద్ధం చేయమంటావేమో నువ్వు, ముందే వార్నింగ్ ఇచ్చాడు కృష్ణుడికి. యుద్ధం మాత్రం నేను చేయను, ఈ భూలోకం కోసమే కాదు, రాజ్యం సురాణామతి చాధిపత్యం. రాజ్యలోకం అదేంటి, దేవలోకానికి కూడా యుద్ధం చేసి గెలిస్తే ఆధిపత్యం వహిస్తుంది అంటే నేను విన్నాను, నువ్వు చెప్పకు. ఏం చెప్పకు, యుద్ధం చేయమని మాత్రం చెప్పకు. భలే శిష్యుడు దొరికాడు. అక్కడ ఏం చెప్తున్నాడు, కార్పణ్య దోషోపత స్వభావ పృచ్ఛామిత్వాం ధర్మ సమ్మూఢచేత యశ్రేయస్యాం నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం కామిమాం త్వాం ప్రపన్నం అని కండిషన్ పెట్టాడు. యుద్ధం మాత్రం చేయమనకు, కులోకాధిపత్యం ఇచ్చినా కూడా నేను యుద్ధం చేయను, మిగతా నేను చెప్పింది వింటా. సంజయ్ వాచ ఏవ ముక్తా శ్రీకేశం గుడా కేశరం తప నయోచ్చేది గోవింద ముక్తా కృష్ణీభూవ నేను యుద్ధము చేయను. ముక్తా కృష్ణీ ఇలా చెప్పి తూష్ణీం అంటే మౌనం వహించేశాడు. నేను యుద్ధం చేయను అన్నాడు, నువ్వు నాకు మార్గం చెప్పు అన్నాడు, మౌనంగా కూర్చునిపోయాడు. సమవాచ శ్రీకేశ ప్రసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతం విదం వచ. అప్పుడు శ్రీకృష్ణుడికి అర్థమైంది ఇదేదో సీరియస్ మ్యాటర్ లాగా ఉంది, అంత ఈజీగా తీసుకోకూడదు. ఎందుకంటే అర్జునుడు ముందుకెత్తే కష్టం, తపస్సు కదా, మరి వాడిని ఎలా బుద్ధించాలి అని ఆలోచించాడు. ఇంకా అటాక్ మొదలెడుతున్నాడు అనమాట. శ్రీ భగవాన్ వాచ అశోచానన్మ శోచస్థం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాశూన గతాశ్యాం నాను శోచంతి పండిత. మొదటి దెబ్బ ఎక్కడ కొట్టాడు అంటే, నాయన నువ్వు పండితుడు వలె మాట్లాడుతున్నావు కానీ నువ్వు పండితుడివి కాదు. ఏదో పెద్ద లెక్చర్ ఇచ్చేస్తే నేను ఏదో గాభరాపడిపోయి అమ్మో మా అర్జునుడు చాలా గొప్పగా చెప్పాడు, శాస్త్రాలన్నీ చదివాడు, వ్యాసాలే బాట, నువ్వు పండితుడు లాగా మాట్లాడుతున్నావు కానీ నువ్వు పండితుడు కాదు. ఎందుకంటే దేని గురించి విచారించాలో దాని గురించి నువ్వు విచారించటం లే, దేని గురించి విచారించకూడదో దాని గురించి విచారిస్తున్నావు. అంటే దేని గురించి బాధపడాలో దాని గురించి బాధపడటం లే, దేని గురించి బాధపడకూడదు దాని గురించి బాధపడితే ఏం చెప్తున్నావు నువ్వు, నేను చాలా పండితుడిని, కులక్షణం అయిపోతుంది అదైపోతుంది అంటున్నావు. నత్వే వాహం జాతనాశం నత్వం నేమే జనాధిపాహ నచైవన భవిష్యామ సర్వే వైమతత్పరం. ఇక్కడ అసలు ఈ రెండు లైన్లో అర్థం అయిపోతే అక్కడే సమాధి స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఇప్పుడు మీరు ఆ రెండు లైన్లో అర్థం చేసుకుని సమాధి స్థితిలోకి వెళ్తే నా మాట నా గోడు వినేవాడు ఎవడు ఉండే కనుక, దాని తర్వాత మళ్ళా మీరు సాయిబాబాకి పోటీ వచ్చాయనుకోండి, ఇప్పుడు ఇన్ని గుళ్ళు కట్టించాలి, మానవ జాతి చాలా బాధపడుతుంది కనుక అలాంటి పరిస్థితుల్లో, దాని అంతరార్థాలకు వెళ్లకుండా ఏం చెప్తున్నాడు అంటే, నీవు నేను లేనటువంటి టైం లేనే లేదు. మనం ఎల్లప్పుడూ ఉన్నాము, నీకు అర్థమైపోయింది అనుకోండి, అయితే వెళ్ళిపోయారా సమాధి స్థితిలో? నేను వెళ్ళకండి వెళ్ళకండి, వెళ్ళిపోతే చాలా ప్రమాదాలు వస్తాయి. ఏం చెప్పాడు అక్కడ, నువ్వు పండితుడు అవుతే ఇంత లెక్చర్ కొట్టావు కదా నాకు, ఇది అర్థం చేసుకోండి, ఇది నీకు అర్థం లేదా, ఏ కాలము కూడా నీవు నేను లేనటువంటి కాలము లేదు. నాలుగో అధ్యాయంలో దాన్ని ఇంకా చాలా బాగా చెప్తాడు. బహూని మే వ్యతీతాన్ని జన్మాని తవచి అర్జున కాన్యహం వేద సర్వాణి నత్వం వేత్త పరంతప. ఆ మాట చెప్పడానికి ఇక్కడ బీజాలు వేసుకున్నాడు అర్జున మోహన్ చేశాడు వివేకానందకి. మై మాస్టర్ అనే లెక్చర్ ఇంగ్లాండ్ లో చెప్పేటప్పుడు వచ్చిన అనుభూతి కృష్ణుడికి వచ్చి ఉంటుంది. తెలుసా ఏంటో అనుభూతి, తెలుసుకోవాలమ్మా అంతా తెలియపోతే. రామకృష్ణ పరమహంస గురించి వివేకానంద స్వామి అమెరికాలో చాలా బాగా చెప్పాడు. ఇంకా చాలా పేరు మారు మునిగిపోయింది అనమాట. వివేకానంద పేరు మారు మునిగిపోయింది, భారతదేశం పేరు వచ్చేసింది, వేదాంతం అంటే చాలా గొప్పదని అర్థమైంది మనుషులందరికీ. సరే ఇంగ్లాండ్కి తీసుకెళ్లారు ఆయన్ని, అక్కడ కూడా రెండు మూడు స్పీచ్లు ఇచ్చారు. నెక్స్ట్ సండే మై మాస్టర్ గురించి చెప్తాను, నేను ఉత్సాహం వచ్చి చెప్పేసేట. ఎవరికి ఉత్సాహం వచ్చి, ఇంకా ఇంతమంది ఆడియన్స్ వస్తున్నారు, నా గురువు గురించి నేను చెప్పుకుంటాను అని మై మాస్టర్. మై మాస్టర్ గురించి చెప్తానంటే న్యాచురల్గా వివేకానంద లాంటి స్పీకర్ అప్పుడే వేడివేడిగా తయారవుతున్నాయి అనమాట. చోలే భటూర అలాగా ఏంటది వేడివేడిగా ఏమి ఇస్తారు, పకోడీలాగా, లేకపోతే ఏంటది మిరపకాయ బజ్జీలాగా అనమాట, వేడి వేడిగా హాట్ హాట్ అనమాట. వివేకానంద అంటే మై మాస్టర్ గురించి చెప్తానంటే వివేకానంద గురువు ఎంత గొప్పవాడై ఉంటాడు, అందులో ఆయన చాలా సార్లు చెప్పాడు కదా అని చెప్పి. అప్పుడు ఆయన లెక్చర్కి టికెట్ ఉండేది ఒక వివేకానంద స్వామి వాళ్ళు ఇప్పటికీ ఇంగ్లాండ్లో లెక్స్ టూల్స్ అనేది ఏం చేస్తారు, ఎవడైనా కాస్త పేరు కూర్చొని ఒక విషయంలో బాగా చెప్పగలడు అనేటువంటి వాడికి ఒక ఏజెంట్ ఉంటాడు, వాడు వాడికి లెక్చర్ టూర్, ఆడియన్స్, టికెట్లు అన్ని వాడు చూసుకుంటాడు, లెక్చర్ కింద అని ఇస్తాడు, టికెట్లు అమ్ముకున్నాడు ఏజెంట్. మై మాస్టర్ అని అడ్వర్టైజ్ చేశారు కల్లా హాల్ ఫుల్ అయిపోయింది, బయట అంతా నుండి నేర్చు నుంచున్నాడు, చూస్తున్నా మనుషులు ఎవరు కనిపించలేదు, కాంక్రీట్ గోడ కనిపించింది అన్నాడు. వీళ్ళకి నేను మై మాస్టర్ గురించి వస్తే ఏం అర్థం అవుతుంది నేను చెప్పనుకో అన్నాడు. ఖచ్చితంగా అనమాట ఏజెంట్. ఇప్పుడు చాలా గందరగోళం అయింది, పేపర్లో చాలా చాలా క్రిటిసిజం వచ్చాయి వివేకానంద గురించి, ఇన్ని రకాల తిట్టవచ్చు, అన్ని రకాలు తిట్టారు మోసగాడని ఇదని. కానీ నేనేం చేస్తానయ్యా బాబు, నేను లేచి నుంచున్నాను మాట్లాడటానికి, నాకు మనుషులు ఎవడు కనిపించలేదు, అక్కడ కాంక్రీట్ వాల్ కనిపించింది, ఆ వాల్ ఇప్పుడు కృష్ణుడికి కనిపించింది. ఎక్కడ చెప్పాడు నువ్వు నేను లేనటువంటి టైం లేనే లేదయ్యా బాబు, ఇంకా చచ్చేదవుడు చంపేదవుడు అనేసరికల్లా ఫ్లాట్ అనమాట అర్జునుడికి ఒక్క ముఖ అర్థం కాలే. అప్పుడు మాట మారుస్తాడు, ఏమని మారుస్తాడు, దేహి నోస్మి యదా దేహే కౌమారం యవ్వనం జర తదా దేహాంతర ప్రాప్తే ధీరస్తత్రని ముహ్యతి. సరే మాట వినవయ్యా బాబు, పుట్టావు నువ్వు, పుట్టాకేమొచ్చింది, కౌమారం, కౌమారం అంటే టీనేజ్, దాని తర్వాత యవ్వనం, దాని తర్వాత ముసల్తనం, దాని తర్వాత ఏమవుతుంది, సదా దేహాంతర ప్రాప్తి, దాని తర్వాత ఇంకో దేహం నీకు వస్తుంది, ఇదేనా అర్థమైందా అన్నాడు. ఇప్పుడైతే మనకి అనుభవం లేదు కానీ ఓ పిచ్చి నమ్మకం మనకి, చచ్చిపోతే మళ్ళీ ఇంకో దేహంలోకి వస్తామని. కానీ మన ఆచరణ ఆ భావానికి అనుగుణ్యంగా ఉండదు. నేను అస్తమానం చెప్పేది ఎప్పుడు కూడా అది, పుట్టినరోజు పండుగ ఆనందంగా జరుపుకుంటావా, ఏడుస్తూ జరుపుకుంటావా? ఏడుస్తూ జరుపుకునేవాడు ఎవరు, ఎవరు జరుపుకోరు కదా పుట్టినరోజు పండుగ అంటే. ఎందుకు ఆనందం, మృత్యువుకి దగ్గర పడుతున్నామని. పుట్టినరోజు నాడు గ్యారంటీ ఏంటి, నువ్వు పుట్టినకు ఒక సంవత్సరం దగ్గర పడ్డావనే అర్థం కాదా, నీకు ఎందుకు ఆనందం, ఓ సంవత్సరం దగ్గర పడ్డావని, అది తెలియని మూర్ఖులం మనం. పుట్టినరోజు పండుగ ఎందుకు మనం చేసుకుంటున్నావు కూడా తెలియని మూర్ఖులం భారతదేశంలో. ఎందుకు ఆనందం, చనిపోతే మళ్ళీ ఒక కొత్త దేహం వస్తుంది, సదా దేహాంతర ప్రాప్తి. అక్కడ ఏం లాభం అంటే, ఎందుకు ఆనందం అంటే, ఇప్పుడు ఏ లోపాలు మన శరీరంలో మనస్సుల్లో ఉన్నాయో దాని అన్నీ సవరించుకోవచ్చు మనం. 8వ అధ్యాయంలో ఆ విషయం చెప్తాడు యోగ విద్యుడు. ఇంకోటి ఏం చెప్తాడు పిచ్చివాడ, చచ్చిపోయేంత వరకు నువ్వు ఆగక్కర్లేదు, ప్రతిరోజు రాత్రి నువ్వు పడుకునేటప్పుడు ఈ జ్ఞానాన్ని ఉపయోగించుకుంటే నువ్వు ఖచ్చితంగా ఇంకో లోకంలోనే నిద్రలేవచ్చు. అది యోగ విద్య యొక్క గొప్పతనం. ఆ విద్య నేర్చుకోవడానికి ఎవరు కుతూహలం ఉండదు. మళ్ళీ ఏమంటారు, ఎంసెట్ 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 చేస్తున్నటువంటి పిల్లలు నా దగ్గరికి వస్తారు. ఇప్పుడు వాళ్ళ జనరల్ జనరేషన్ స్టార్ట్ అయింది, అంచేత నేను ఖచ్చితంగా చెప్పగలను, నేను చాలా కరెక్ట్గా చెప్పాను. నేను మొట్టమొదటి ఆ పిల్లవాళ్ళ తల్లిదండ్రులు, పిల్లవాడు ఎందుకు వస్తాడు అంటే, మాస్టర్ నేను ఎంసెట్ పరీక్ష రాస్తున్నాను. అదే ఎంసెట్ పరీక్ష అయిపోతుంది, నా అదృష్టం బాగుండి సెలెక్ట్ అవుతారు వీళ్ళు, వాళ్ళ అదృష్టం బాగుండి కాదు. ఇంకేత నా అదృష్టం బాగుండి సెలెక్ట్ అవుతే మాస్టర్ మీ వల్ల అయింది అని నాకు కాస్త ముడతాయి కదా ఏదో ఒకటి, సీట్స్ అయినా కనీసం ఇస్తారుగా మాస్టర్ మీ ఆశీర్వచనాలు. తర్వాత అక్కడ ఆగిపోతే బాగున్నావు, దాని తర్వాత అందులో ర్యాంక్ రావాలి. ర్యాంక్ సంగతి తర్వాత, ముందేంటి మా ఇంటి పక్కన ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ రావాలి, మళ్ళా ఇందులో రావాలి, వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్లోనే రావాలి, మళ్ళా ఏం చేయాలి, ఫ్రీ సీట్ రావాలి. సరే నా అదృష్టం బాగుండి వాళ్ళకు వచ్చింది అనుకుందాం, వచ్చాక ఏం చేస్తారు, అక్కడితో ఆగారు మాస్టర్ మేము చదువుతున్నాం, మాకు ఏంటో మాకు ఆ గ్రేడ్స్ తెలియవు ఏదో చెప్తూ ఉంటారు ఫోన్ చేసి, 9.1, 8.1, 7.1 వచ్చింది మాస్టర్, నాకేం అర్థం కాదు. అర్థం కాదంటే నా గురుత్వం పోతుంది. ఆహా అవుతే ఇంటికి అప్పుడు నేనేమంటా, అది అర్థం లేదు అన్ను, ఇంటికి నీకు ఎంత కావాలి అని అడుగుతా. నాకు తెలియదు అది, తక్కువ వస్తే గొప్ప, ఎక్కువ వస్తే గొప్ప నాకు తెలియదు. ఇప్పుడు పెద్ద ర్యాంక్ వచ్చింది సీట్కి అంటే ఏంటి, నెంబర్ తక్కువ అవ్వాలి అంటే, 2000 ర్యాంక్ అంటే 3వ ర్యాంక్ గొప్పది, అంతేత వాడికైతే 7.1 వచ్చింది కనుక 1.1 వస్తే మంచిదని నేను అన్నాను అనుకో బై ఛాన్స్, అది తప్పనుకో. అంటే నేనే అన్నాను, అంటే గురువులు మిమ్మల్ని ఎలా మోసగిస్తారో కూడా తెలుసుకోండి కాస్త, మీరు ఎంత ఈజీగా మోసపోతారు. అంతేత ఏమంటారు, నేను మీకు ఎంత కావాలంటారు, సరే లేదో అంటారు, రైట్ గ్రాంటెడ్. నేనేదో మార్పులు వేసేసేటట్టు, నేనేదో చేసేసేటట్టు, కానీ వాళ్ళు కష్టపడి చదువుతారు. మాస్టర్ చెప్పారు కదా వచ్చేస్తుందని, అందువల్ల వస్తుంది వాళ్ళకి. సరే వచ్చింది వాళ్ళకి. సరే అంతా వచ్చాక క్యాంపస్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి మాస్టారు, అదేంటో నాకు తెలియదు, ఇప్పుడు తెలుసు అనుకోండి, అప్పుడు సంగతి చూస్తున్నాను నేను. క్యాంపస్ ఇంటర్వ్యూస్ అవుతున్నాయి మాస్టారు, నేను అసలు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలే, ఇంకా ఇంటర్వ్యూస్ ఎలా ఉంటుందో నాకు తెలియదు. క్యాంపస్ ఇంటర్వ్యూస్, ఇంకా చదువు కూడా పూర్తి కాలేదు, వీళ్ళకి ఇంటర్వ్యూస్ అవుతున్నాయి. అడిగా సుగ్గు విడిచి, నాకు తెలియదమ్మా క్యాంపస్ ఇంటర్వ్యూస్ అంటే ఏంటో అంటే వాళ్ళు చెప్పారు, వాళ్ళు ఇలా అవుతుంది. వచ్చి అంతే కదా సెలెక్ట్ అయిపోతావు, పో సెలెక్ట్ అయిపోయారు. సెలెక్ట్ అయిపోయి కానీ ఇంకేం కావాలి, పెళ్ళి. సరే పెళ్ళి అయిపోయింది, పెళ్ళి అయిపోయాక ఉద్యోగం, ఉద్యోగం అయిపోయాక పిల్లలు, మళ్ళీ ఆ పిల్లలు ఏం పరీక్ష వేయాలి, ఎంసీఏ. అంతే చక్రం అక్కడికి వెళ్ళింది, ఏవం ప్రవర్తితం చక్రం జానువర్తికి హయా అని మూడో అధ్యాయాన్ని, అది మన జీవితం. అంచేత అది ఎప్పుడైతే మీకు అర్థమవుతుందో కదా దేహాంతర ప్రాప్తి ధీరస్వత్ర నముహ్యతి. నువ్వు ఏదో యుద్ధంలో నీ గురువుని చంపేశాను, నీ తాతను చంపేశాను, వాళ్ళని చంపేశాను అనుకుంటున్నావు, నీకు ఇంత విద్య తెలుసు కదా, అప్పటికి యోగ విద్య తెలుసు వాళ్ళకి, చచ్చిపోయి ఎక్కడికి వెళ్తారు వాళ్ళు, ఇంతకంటే ఖచ్చితంగా దట శరీరంలోకి వెళ్తారు. ఇంకంటే యుద్ధం చేస్తూ చచ్చారు కనుక, ఏ కోమాలోనూ చచ్చాడు అనుకోడు, లాస్ట్ మినిట్స్ లో వాడికి ఏం ఆలోచన ఉండదు. ఈ శాస్త్రం ఏం చెప్తుంది అంటే, నువ్వు నిద్రపోయేటప్పుడు ఏ ఆలోచనలతో ఆలోచిస్తూ పడుకుంటావో అదే ఆలోచనలతో నువ్వు లేస్తావు. ఇప్పుడు నేను పడుకున్నాను రామకృష్ణని, రిటైర్డ్ కెమిస్ట్రీ లెక్చరర్ అని, రేపు పొద్దున్న నేను అనవసరంగా నూరు గారేను రాజలక్ష్మి గారి దగ్గర ఒంగోలులో వచ్చినప్పుడు పొద్దున్న 5:30కి లెక్చర్ చెప్తాను, మీరు వచ్చినా రాకపోయినా చచ్చినట్టు నిలవాలిగా అనుకుంటూ పడుకుంటే ఏమవుతుంది. కానీ అదే శ్రీకృష్ణుడు అనేక ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపించాడు, మొత్తం దేశం దేశాన్ని ఊరు ఊరిని లేపించాడు. మథురలో కంసుని చంపేసిన తర్వాత జరాసంధుడు, కాలయవనుడు, ఇంకొకడు కంసుడి యొక్క మిత్రులందరూ చుట్టుముడతాడు. చుట్టుకుంటే ఒక కండిషన్ పెడతాడు, నాకు మీతో దెబ్బలాట్లేదు మథుర వాళ్ళకు, మీరు ఆ బచ్చగాడు ఉన్నాడే కృష్ణుడు వాడు అందని మాకు అప్పచెప్పింది, మిమ్మల్ని వదిలేస్తాం. మనం అయితే ఏం చేసి ఉండేవాళ్ళం, అంతే కదా హోస్టేజ్ చేస్తే ఇకే వాళ్ళని అక్కడ. కానీ కృష్ణుడు బలరాముడు కూడా మేము వెళ్ళిపోతాం అయ్యా బాబు, మాకేం అవ్వదు, ముందు మీ ప్రాణాలు మీరు రక్షించుకోండి అన్న వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళు ఏం చేశారో తెలుసా, మధురానగరం వాళ్ళు రాత్రి రాత్రి ఏదో దొంగతనంగా వెళ్ళిపోతారు అని ఆయన గదిలో పెట్టేసి ఆయన కాళ్ళకి వాళ్ళందరి కాళ్ళకి ఏమంటారు సంకెళ్ళు వేసేస్తున్నారు. ఆయన కదులుతే తెలియదు ఆయన అందరి కాళ్ళకి, ఊరంతా బలరాముడికి సంకెళ్ళు వేసారు. మేము అందరం చచ్చిపోయాక నువ్వు వెళ్దు కాని నిన్ను మాత్రం మేము వదలమని నిజమా అన్నాడు. ఇంకా వీడు దొంగతనంగా పారిపోతాడు, అసలే మోసగాడు వీడు అని చెప్పి చేతులకి కాళ్ళకి సంకెళ్ళు వేసి ఆ సంకెళ్ళు అందరూ వాళ్ళు కూడా వేసేస్తున్నారు. అంత భక్తి చూపించాక కృష్ణుడు విశ్వకర్మని పిలిచాడు, నువ్వు నగరం స్థాపించు, ద్వారకా నగరం నిర్మించు అన్నాడు. ఎక్కడ, గుజరాత్ దగ్గర. మథుర ఎక్కడుంది, యూపీలో మధ్యలో ఉంది, ఢిల్లీ దగ్గర, ఆల్మోస్ట్ ఢిల్లీ అనుకోండి, చాలా దూరం ఉంది కదా. సముద్ర మధ్యలో ద్వీపంలో నిర్మించు ద్వారకా నగరాన్ని అన్నాడు. నిర్మించావా, ఇంకా అంటున్నాడు నిర్మించేయాలట, అడిగాడు ఏమయ్యా నిర్మించేసావా, అయిపోయింది సార్ మీరు చెప్పినట్టే చేశాను అన్నాడు. సరే ఓ పని చేయి, ఈ పశువులు పక్షులు వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి బంధువులు వాళ్ళు చంపిన దోమలు, సరే గుర్రాలు ఆవులు, ఆవుల మీద ఏవో చిన్న చిన్న పురుగులు ఉంటాయి, ఆ పురుగులకి ఏదో పేరు రాశాన మహాభారత భాగవతంలో గుర్తు లేదా, వాటిని కూడా అలాగే సృష్టించాలి నువ్వు. ఏది మధురలో వదలటానికి వీల్లేదు, అందరినీ ట్రాన్స్ఫర్ చేశానన్నాడు, చేసేసానన్నాడు. అంటే మధురలో ఉన్నటువంటి ఊళ్ళు, మధురలో ఉన్నటువంటి దోమలు, మధురలో ఉన్నటువంటి పురుగులు, మురికాలవులు అన్ని యాజ్ ఇట్ ఈజ్ గా ట్రాన్స్ఫర్ అవుతాయి, చేసాను సార్ అన్నాడు. ఇంకోటి వాళ్ళకి మేము మధుర నుంచి వచ్చామని గుర్తుండకూడదు. వాళ్ళకి ఏమనిపించాలంటే మేము ద్వారకలోనే తరతరాల బట్టి మేము జీవిస్తున్నాము అని వాళ్ళ వంశక్రమం కూడా చెప్పుకోగలగాలి. చేశానన్నాడు అమ్మాయి అన్నాడు. మాయం. రెండో రోజు పొద్దున్న చూస్తే ఆవిడ లేడు మధురలో, కృష్ణుడు బలరాముడు కూడా లేడు. సరే తర్వాత ముచుకుందుడు వధ అది అది వేరే కథ, అది కలయవనుడు వెళ్తాడు. కానీ మొత్తం ఒక ఊరినే రాత్రికి రాత్రి మాయం చేసేసి వాళ్ళు మధురలో జీవిస్తున్నట్టు కాకుండా ఇంకో ఊళ్ళో తరతరాలుగా జీవిస్తున్నట్టు చేయగలిగేటటువంటి విద్య నేర్చుకోవాలని ఉండదు. కార్పణ్య దోషో ఏమనాలి మూర్ఖత్వానికి, ఆ తల్లిదండ్రులను ఏమనాలి, ఆ పిల్లల్ని ఏమనాలి. నేను అందుకే ఓ నిర్ణయానికి వచ్చేసాను, ముందు పిల్లలకి ఇలాంటి విద్య ఉందని చెప్పి ముందు వాళ్ళ చేత రెవల్యూషన్ స్టార్ట్ చేస్తే తల్లిదండ్రులు ఏమైనా మారుతారేమో. ఇలాంటి విద్య తదా దేహాంతర ప్రాప్తి ధీరస్థ, నీకు తెలుసు కదా అర్జున నువ్వు ఇంద్రలోకానికి దానికి వెళ్ళావు, ఇంద్రుడు అర్ధసింహాసనంలో ఉన్నావు, నీకు తెలుసు కదా మృత్యువు లేదని. మృత్యు అంటే ఏమిటి అంటే ఈ దేహంలో కన్ను మూసి ఇంకో దేహంలో కన్ను తెరవడం. మామూలుగా నిద్ర అంటే ఏమిటి, అదే దేహంలో నువ్వు, కానీ అదే దేహంలో ఎక్కడ కళ్ళు తెరుస్తున్నావు నువ్వు మూర్ఖుడే. ఐదేళ్ల ప్రాయంలో ఉన్న నీ శరీరం ఎలా ఉంది, ఇప్పుడు నీ శరీరం ఎలా ఉంది, ముసలాడు అయ్యాక నీ శరీరం ఎలా ఉంటుంది, ఆ శరీరంలో ఎక్కడ కళ్ళు తెరుస్తున్నావు. నాకు చిన్నప్పుడు ఫోటో తీసుకుంటే నాకు ఎంత ఆనందంగా ఉంటుంది, ఇంత గుర్తు ఉండేది, ఇప్పుడు గుర్తు విడిపోయింది. మరి ఆ దేహంలో ఉన్నానా, నేను ఈ దేహంలో ఉన్నానా, ఏ దేహంలో ఉన్నా? ఆ దేహం లేదు. ఈ డాక్టర్స్ ఒప్పుకుంటారు అది ఏడేళ్లలో మన బోన్ మ్యారో దగ్గర నుంచి ప్రతి కణము కూడా మారిపోతుంది. కౌమారం యవ్వనం జర ఎలాగైతే దేహం మారుతుందో మృత్యు వచ్చినప్పుడు చిన్న తేడా ఎక్కడొస్తుంది అంటే నువ్వు ఈ శరీరంలో కాకుండా ఒక తల్లి గర్భంలో డెవలప్ అవుతున్నటువంటి ఒక శరీరంలోకి వెళ్తావు. అక్కడ నీ అదృష్టం, నువ్వు కావలసినట్టు ఆ శరీరాన్ని మార్చుకో, అందుకు ఆనందించటం. మృత్యు దగ్గర వస్తున్న కొద్దీ ఆనందం ఎందుకు అంటే అందుకు. ఇప్పుడున్న లోపాలను మనం చూసుకుంటున్నాం కదా, ఇదేం బాగలేదు, ఈ రంగు బాగలేదు, ఈ జుట్టు బాగలేదు, ఈ కళ్ళు బాగలేదు, ఈ నిశాలు బాగలేవు, ఈ గొంతుకు బాగులేదు, రకరకాలుగా ఉంటాయి కోరికలు. మీరు ఏదైనా మార్చేసుకోవచ్చు. అప్పుడు ఆ యోగ విద్య నీకు తెలిసి కూడా మళ్ళా నేను నా తాతని నా బంధువుని నేను చంపుతానంటావేంటి, నువ్వు ఎక్కడ చేస్తారు వెళ్ళి, వాళ్ళేం చావరు. మహావతి ఏమవుతుంది, ఇంతకంటే మంచి శరీరాన్ని వాళ్ళు సంపాదించుకుంటారు గ్యారంటీగా. ఇంకేంటే ఈ టెక్నిక్ తెలుసు, మనకి టెక్నిక్ తెలియదు కనుక ఏ శరీరంలో లేస్తామో సాయి బాగా చెప్పాడు మనకి. కానీ సాయి చెప్పిన ఒక్క విషయం వినమ్మను, సాయి ఏం చెప్పాడు, నువ్వు కొత్తగా అయినా పుట్టచ్చు. చెప్పాడా లేదా? చెప్పలేదా? చెప్పాడా? పాముగా అయినా పుట్టవచ్చు, ఆ కప్ప ఈ పావును మింగేయవచ్చు. మళ్ళా అప్పుడు ఈ కప్పని పావుని రక్షించేటప్పుడు అంటే మళ్ళీ నేనే రక్షించుకోవాలి. మేకగా పుట్టవచ్చు, ఇంకా బల్లిగా పుట్టవచ్చు, పెద్ద పులిగా పుట్టవచ్చు. సాయి చరిత్రలు చదవమన్నది అందుకు. ఈ ప్రమాదం ఉంది నాయన, తదా దేహాంతర ప్రాప్తి. బాధపడాల్సిన అవసరం ఏంటంటే నీకు తెలియదు ఏ యోనిలోకి వెళ్తావో, నీ యొక్క ఆలోచనలు అవి నిన్ను ఎట్టి తోస్తున్నాయో నీకు తెలియదు. డబ్బు మీద విపరీతమైనటువంటి యావం ఉంది, డబ్బు కోసమే ప్రాణాలు ఇచ్చేటటువంటి వాళ్ళందరూ కుక్కలుగా పుడతాడు అని చెప్తుంది మన సార్. నెక్స్ట్ బర్త్ లో కదా కుక్కగా పుట్టేది, నాకు ఇప్పుడు ఏం పర్వాలేదు. ఇంచేత దాని తీవ్రత తెలియదు. అంచేత మన విద్యా విధానంలో మన వాళ్ళు చదువుకోకపోతే మన పిల్లలు బాధపడతారు అని తెలిసి కదా మనం ఇంత కష్టపడి చదివిస్తున్నాం. కానీ వాళ్ళకి మనం నేర్పేటటువంటి ఆలోచన విధానం వల్ల నెక్స్ట్ వాళ్ళు మానవులుగా కూడా పుట్టకుండా ఉండే ప్రమాదం ఉంది అని తెలిసినప్పుడు మీరు ఎలా ప్రవర్తించాలి? ఆ విద్య నేర్చుకోవద్దు మీరు. కానీ పాపం అర్జునుడికి ఇవంతా తెలుసు. ఇప్పుడైతే నేను ఇదంతా చెప్పాల్సి వస్తుంది. అంటే చూపిగా ఏం చెప్పాడు, దేహీ నోస్మి యదా దేహే కౌమారం యమ్మనం జర యదా దేహాంతర ప్రాప్తి ధీరస్పుత్రం ముంజతి. తెలిసినటువంటి వాడు దేహం విడిపోతుంది చచ్చిపోతాం అంటే బాధ పడ్డు కదా, మాత్రా స్పర్శాస్తి కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా ఆగమాపాయనో అనిత్యా తాంసు చిత్తస్థ భారత. సరే, ఇది తపస్సుకి కావాల్సినటువంటి అదంతా కూడా మనం చెప్పుకోవటం అనవసరం. దుఃఖం వచ్చింది అంటే అర్థం ఏంటి? ఖచ్చితంగా దుఃఖం వస్తుంది. దుఃఖం వచ్చింది అంటే ఖచ్చితంగా అంచేత ఇవి వస్తూ పోతూ ఉంటాయి రాత్రి పగులు లాగా. అంచేత నువ్వు ఇప్పుడు సుఖంగా ఉన్నావు అంటే ఖచ్చితంగా ఇంకసేపు ఉన్నాక దుఃఖం వస్తుంది. దుఃఖంగా ఉన్నావు అంటే ఖచ్చితంగా ఇంకసేపు ఉన్నాక సుఖం వస్తుంది. అంటే ఈ అనిత్యమైన దానికి ఏంటి నీ వేషాలు వేసి యుద్ధం చేయను అంటున్నావు అన్నాడు. ఎన్ని నమ్మారు ఎంతేతి పురుషం పురుషేశ సమ దుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. ఇంకా అమృతత్వానికి కావాల్సినటువంటి ఆ సైకలాజికల్ క్యారెక్టరిస్టిక్స్ ఏం చెప్తున్నాడు అంటే, సుఖమైనా దుఃఖమైనా నువ్వు రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేసుకోగలిగినప్పుడు నీకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. ఇప్పుడు సైంటిస్ట్ ఉన్నాడు, ఓ ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు ఏడవచ్చు కూర్చోడు వాడు ఏం చేస్తాడు? అలా ఎంతవరకు చేస్తాడు? ఫలితం వచ్చేంతవరకు చేస్తాడు. ఇంకా ఒక సైంటిస్ట్కే ఆ కామన్ సెన్స్ ఉన్నప్పుడు యోగికి ఎంత కామన్ సెన్స్ ఉండాలి? ఈ సుఖము దుఃఖము ఎందువల్ల వస్తున్నాయో చూసుకో, ఎందువల్ల వస్తున్నాయో చూసుకుని అది తప్పించుకుంటే నీకు సుఖం వస్తుంది. అవినాశిత సద్విద్ధి ఏన సర్వమిదంతతం వినాశము వేస్య నాశతో విద్యతే భావో నాభావో విద్యతే సత ఉభయోరపి దుష్టవంత స్థనయో త్వత్వదర్శిభి. ఇంకోటి నువ్వు ఖచ్చితంగా తెలుసుకో, లేనిది అసలు ఉండదు, ఉన్నది లేకుండా పోదు. ఆ ఫార్ములాను గుర్తుంచుకొని ఆయన అన్నాడు. ఇది చాలా ఫేమస్ కొటేషన్. యోగ సాధన చేస్తున్నటువంటి వాళ్ళు దీని మీద చాలా సంవత్సరాలు ధ్యానం చేస్తారు. అప్పుడు కానీ అది ఏ సందర్భంలో చెప్పాడో మనకు అర్థం కాదు. ఎందుకు చెప్తున్నాడు అర్జునుడికి? ఏం చెప్తున్నాడు అక్కడ? నాశతో విద్యతే భావో నా భావో విద్యతే సత ఉభయోరపి దుష్టవంత స్థనయో స్వతదర్శిని. లేనిది ఉండదు బలే చెప్పాడు, లేనిది ఉండదు అని చెప్పాలేంటి చెప్పాడు. ఇంకోటి ఏం చెప్తున్నాడు? ఉన్నది పోదు. ఇది మోడర్న్ సైంటిస్ట్ రెండు ఫార్ములాల ద్వారా పట్టుకున్నారు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అంటే ద్రవ్యం యొక్క అవినాశితత్వము, ద్రవ్యాన్ని నువ్వు సృష్టింపలేవు నశింపలేవు. రెండోది ఏంటి? ఎనర్జీ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయ్డ్. ఏం చేయగలవు అంటే నువ్వు కేవలం రూపాన్ని మార్చగలవు, పదార్థాన్ని నువ్వు సృష్టించలేవు నశింపజేయలేవు, శక్తిని నువ్వు సృష్టింపజేయలేవు నశింపజేయలేవు. ఇంత నువ్వేం చేత వేషాలు వేసి నేను ఫలానా వాడిని చంపేశాను ఫలానా వాడిని చేశాను, రెండు ఫార్ములాలు నీకు తెలిస్తే మ్యాటర్ కెన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అంటే అర్థం ఏంటి? పదార్థాన్ని మన శరీరం దేనితో తయారుపోయింది అంతేత నువ్వు చావులేదు కదా. సైంటిస్ట్ ఒప్పుకుంటున్నారు అది, మళ్ళీ వీళ్ళేదో పెద్ద ఫిలాసఫర్స్ యోగ విద్య అక్కర్లే. అంతేత ఎందుకు నీకు మృత్యు ఉన్నట్ట లేనట్ట? సైంటిస్ట్ ప్రకారం లేదు. కానీ ఆ సైంటిస్టే నేను చచ్చిపోతానంటాడు పెద్ద పెద్ద సమాచారాలు. ఎందుకంటే వాడు ఏమంటున్నాడు, వాడు బుద్ధిహీనుడుగా మాట్లాడుతున్నాడు. అందుకే దాన్ని ధర్మ సమూఢ చేత అన్నాడు. సైంటిస్ట్కి ఏం తెలియదు వాడు ఏం మాట్లాడుతున్నాడు. కానీ ఒకటి గ్యారంటీగా సైంటిస్ట్కి తెలిసింది మనకి తెలియంది ఏంటి అంటే, సైంటిస్ట్కి ఏం తెలుసు అంటే ఇప్పుడున్నటువంటి నియమం రేపు తప్పు అని నిరూపించబడుతుంది అని తెలుసు. తెలీదా? నిరూపించబడకపోతే కొత్త సైన్స్ రాదు. అంతే ఇప్పుడు మనం చదువుకునేటటువంటి సైన్స్ అంటే ఏంటి? తప్పు. డాల్టన్ సైన్స్ అదే అనుకో, ఇంకోటి ఏం చెప్తాడు? ధోర్స్ అది తప్పు. మరి ఇప్పుడు మీరు చదువుతో నేను ఇంకోటి తప్పు అనడు అని నువ్వు ఏదైనా గ్యారంటీ ఇవ్వగలవా? ఇవ్వగలదా ఏదైనా సైంటిస్ట్? కానీ ఆ పిచ్చి వాళ్ళు మేము పెద్ద సైంటిస్ట్ నేను మేము చెప్పింది నమ్ము అంటాడు. ఆ మూర్ఖత్వం మీకు అర్థమవుతే నేను మళ్ళా చెప్పక్కర్లే. మొత్తం సైన్స్ దేని మీద ఆధారపడింది అంటే వన్ రాంగ్ అనగల ఈ సిద్ధాంతం తప్పు అంటేనే ఇంకో కొత్త సైంటిస్ట్ వస్తాడు, వాడు చెప్పింది తప్పు అంటేనే కొత్త సైన్స్ వస్తుంది. అంతే కదా, అంటే ఇంతకీ సైంటిస్ట్ నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా? ఒక్కడు అడగడు, నేనైతే అడుగుతా, మేమయ్యా నేను నీ మాట నమ్మను, ఎందుకంటే మీ వంశమే అబద్ధాల వంశము, ఇంకోడు తప్పు అని చెప్తే తప్ప నీకు మనుగడ లేదు కదా. ఆ మనుగడ లేనటువంటి సైన్స్ పెద్ద గొప్పది అనుకునేటటువంటి భావనలో ఉన్నాము. నాశతే విద్యతే భావో, నా భావో ఏంది ఉండదు, ఉన్నది పోదు. అది నాశితి తద్విద్ధి అయిన సర్వమిదంతతం వినాశమం వ్యయశ్యాశ నకశ్చిత్కర్తు మరహసి. ఏది అయితే నష్టపోదో దాన్ని నువ్వు ఎంత ప్రయత్నించినా తీసేయలేవు, దాన్ని వినాశనం కలిగించలేవు. వినాశనం ఉండేటటువంటి దానికి అమరత్వం సాధించలేవు. రెండు పైన చెప్పిన దాన్ని ఇంకో భాష చెప్తున్నాడు. అంతమంతే మే దేహ నిత్యశోక్త శరీరణ అనాశినో అప్రమేయస్య తస్మా దుర్యస్వదారిత. అన్నిటికంటే ముఖ్యం ఏంటి అంటే ఏ శరీరమైనా ఖచ్చితంగా ఎప్పుడూ అప్పుడు పోవలసిందే. అందుకే దాని పేరే శరీరము. శరీరము అంటే శ్రీయతి, ఇది శరీరము. నశిస్తుంది కనుక దాన్ని శరీరము. నశించేది నశించేదే కదా, ఆ శరీరాన్ని నువ్వు కాపాడలేవు. మా అవుతే ఉంటుంది ఇంకో రెండేళ్ళు, మూడేళ్ళు, నాలుగేళ్ళు, పదేళ్ళు, వందేళ్ళు కాపాడుకుంటే పోయేది శరీరం పోతుంది కదా. ఇప్పుడు పోనీ సింపుల్ లాజిక్, తుమ్మితే ఉడిపోయే ముక్కుని ఎంతసేపు పట్టుకుంటాం, గట్టిగా తుమ్మిస్తే గొడవ జరిగిపోతుంది, తుమ్ము ముక్కు పడిపోతుంది పచ్చకే. మనం ఏ ప్లాస్టర్ ఏదో వేసుకుంటాం, మహా అవుతే ఎంత ప్లాస్టిక్ సర్జరీ ఏదో చేయించుకుంటాం. అంటే ఇంటి పోయే దాన్ని నువ్వు ఎంత పట్టుకున్నా పట్టుకోలేవు. ఆ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ ఉన్నదే ఏదైతే శరీరాన్ని మార్చుకుంటూ ఉంటుందో దానికి నాశనము లేదు. అది ఎలా చెప్పగలం దానికి నాశనం లేదని? శ్రీకృష్ణుడు చెప్పాడనా, మీ శరీరం నశించిపోతుంది అని కళ్ళ ముందే తెలుస్తుంది కదా. చిన్నప్పుడు ఇంత ఉండేవాడు, మినిమిలిగా పెరిగాం, దాచి వచ్చింది, శరీరం మూతలు పట్ట మొదలెట్టింది. ఎప్పుడు ఇంకా ఎవడైనా చచ్చిపోయాడు అని వినగానే మనం మొదట వేసే ప్రశ్న ఏంటి, వయసు ఎంత అని? వాడికి 60 ఏళ్ళు 70 ఏళ్ళు అన్నాం అనుకో, అంటావా అనవా? అంటే అర్థం ఏంటి అక్కడ? ఇంకా పోయే కాలం వచ్చింది లే వాడికి, పోయాడు అయితే మాట అనం మనం, కానీ అర్థం అంతే కదా. 16 ఏళ్ల వాడు ఎవడో చచ్చిపోయాడు అనుకో, ఎంత బాధపడతాం, అయ్యో పాపం కావాల్సింది కాదు వాడు చచ్చిపోయాడు కదా. కానీ ఇది సరే, శరీరానికి మృత్యు ఉంది కనుక, శరీరం నశిస్తుంది కనుక ఒప్పుకుందాం శరీరం పోతుందని. కానీ శరీరం లోపల ఉన్నటువంటి ఆత్మ నశింపదు చావదు అని నీకు ఎలా తెలుస్తోంది? లేకపోతే కృష్ణుడు యోగి యోగి పొంగోడు ఎవడైనా చెప్తేనే అర్థమవుతుందా, లేకపోతే మనం కూడా కొంచెం బుర్ర ఉపయోగిస్తే అర్థమవుతుందా? మనలో మార్పు లేని ఏదో ఉండి ఉంటుంది, అది ఏదో మనకి తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా మనలో మార్పు లేని ఏదో ఒకటి ఉంది అని మీరు ఒక 10 ఏళ్ళు యోగ సాధన చేస్తేనే తెలుస్తుందా, లేకపోతే కొంచెం ఆలోచిస్తే తెలుస్తుందా? మీకు చెప్పండి, ఒకటి ఆలోచించి ఎలా ఎలా తెలుసు మీకు మీలో నాశనం లేని ఒకటి ఉంది అని? ఎలా తెలుసు? మీరు చిన్నప్పుడు ఎలా ఉండేవారో మీకు తెలుసా? మీ చిన్నప్పుడు ఫోటో చూస్తే మీరు గుర్తుపడతారా, లేకపోతే ఎవడో చెప్పాలా ఇది మీ చిన్నప్పుడు ఫోటో అని? మీకే తెలుస్తుందా, లేకపోతే ఎవరో చెప్తేనే తెలుస్తుందా? మీ 10th క్లాస్ మార్క్ షీట్లోనో ఎందులోనో హాల్ టికెట్లోనో మీ ఫోటో ఉంటుంది, అది మీరు గుర్తుపట్టగలరా, ఇంకోటి చెప్పాలా? అంటే మీ చిన్ననాటిది మీరు గుర్తుపట్టగలరు, హై స్కూల్ది మీరు గుర్తుపట్టగలరు అంటే మార్పు లేనిది ఏదో ఉంటేనే కదా మీరు గుర్తుపట్టగలరు. మారిపోతే గుర్తుపట్టలేరుగా. చెప్పిన ఉదాహరణ అర్థమవుతుందా? ఏదో ఒకటి మీలో మారకుండా ఉంటే అది దాన్ని చూసి ఉండాలి, దీన్ని చూసి ఉండాలి కదా. అది కూడా దీంతో పాటు మారిపోతూ ఉంటే అసలు మారేమని మీకే తెలియదు. అంచేత మారారు అని మీకు ఎందుకు తెలుస్తుంది? మీలో ఖచ్చితంగా మారం లేదో ఉంది. ఆ మారం లేదో చిన్నప్పటి నుంచి మృత్యు వరకు ఉంటే మృత్యు తర్వాత కూడా అది పోదుగా. సింపుల్ లాజిక్ కదా, దాన్ని పట్టుకోవటానికి నువ్వు చాలా కష్టపడవచ్చు, కానీ లాజికల్ గా మీరు చాలా ఈజీగా నమ్మేయచ్చు. మీలో ఒక తత్వం ఉన్నది, ఆ తత్వం అన్నిటినీ గమనిస్తుంది, ఆఖరికి నేను నిద్రపోతున్నా కూడా మిమ్మల్ని గమనిస్తుంది, అందులో మార్పు రాదు. ఇంచేత మీరు నిద్ర లేచిన తర్వాత బాగా నిద్రపోయానండి, బాగా నిద్రపోయాము అని నీకు తెలుస్తుంది, కానీ నిద్రపోతున్నప్పుడు నీకు తెలుసా నేను నిద్రపోతున్నాను అని? అంటే ఏంటి, నీ నిద్రాస్థితిని కూడా గమనించేటటువంటి ఒక బిందువు ఏదో ఉంది, ఓ బిందు అను, ఆత్మను, చేతనత్వను, నీ పేరు ఏదేనాను, దాని గురించి చెప్తున్నాడు. అంతమంతై మే దేహ నిత్య శుక్త శరీరణ అనాశినో అప్రమేయస్య తస్మాద్స్వ భారత. ఇవన్నీ అలాగో మారిపోయేవే, కానీ నీలో మార్పు లేనటువంటి ఒక చేతనత్వం ఉంది కనుక అది నీది పోదు, భీష్ముడిది పోదు, ద్రోణుడిది పోదు, వాళ్ళది పోదు, ఎవడు చావుడునైనా అంతను యుద్ధం చేసేయన్నాడు. ఏ నమ్మేతి హంతారం నిస్తే నమ్మన్యతే హతం ఉభవతో నీతి నాయం హంతి హన్యతే. ఎవడైతే నేను చంపుతున్నాడు అనుకుంటున్నాడు, ఎవడైతే నేను చంపబడ్డాను అనుకుంటున్నానో, ఇద్దరు పరమమూర్తులు, ఇంకంటే చంపేవాడు లేదు, భలే ఉంది ఎవరినైనా పొడిచేసి మనం వెళ్ళి రేపు కోర్టులో. నేను హిందూనండి, ఈ శ్లోకం చదవండి, ఏం రాసింది ఇక్కడ, చంపేవాడు చంపబడేవాడు ఇదంతా కూడా ఆ అక్షర చేతనత్వం గురించి ఇందాక నేను చెప్తేనే మీరు ఆలోచించుకోండి, అది ఆలోచించుకుంటే మీకే తెలుస్తుంది. అది అక్షర చేతనత్వం అంటే ఏమిటి, ఈ మార్పులు ఏవైతే మీకు జరుగుతున్నాయో ఆ మార్పులు దాని మీద పడవు, అది కూడా మారితే మారినట్టు మీకు తెలియదు. ఇదివరకు సన్నగా ఉండే ఇప్పుడు లావెక్కిపోయామని మీకు ఎలా తెలిసింది? ఆ సన్నగా ఉన్నప్పుడు ఉన్న అనుభూతి, లావుగా ఉన్న అనుభూతి, రెండు కామన్ గా చూస్తున్నటువంటి ఒక సీయర్, సీర్ అంటారు దాన్ని, చూసేవాడు ఉన్నాడు, ద్రష్ట ఉన్నాడు. దానికి మృత్యువు లేదు, పుట్టుక లేదు. అంచేత చంపుతున్నవాడు నేను చంపుతున్నాను అని చూస్తున్నాడు, చంపబడేవాడు నేను చెట్టుపోతున్నాను అని చూస్తున్నాడు, చంపుతున్నవాడు చూస్తూనే ఉన్నాడు, చచ్చేవాడు చూస్తూనే ఉన్నాడు. చంపుతున్నది ఈ శరీరము, చస్తున్నది ఆ శరీరము, కానీ రెండింటినీ చూస్తున్న వాళ్ళకి చావు లేదు, మృత్యువు లేదు. అంచేత చంపేవాడు లేడు, చావబడేవాడు లేదు, నోరు మూసుకుని యుద్ధం చేయి అన్నాడు. జాయతే మృతే వా కదా చిన్నాయం భూత్వా భవితావాన భూయ అజో నిత్య శాశ్వతోయం పురాణో నహన్యతే హన్యమానే శరీరే. ఇది రేపు జరుగుతుందా మనం, ఎందుకంటే దానికి ఎక్స్ప్లెనేషన్ చాలా ఇవ్వాలి, అర్థమైంది కదా? అంటే ఇంతకీ నీకు ఇప్పుడు ఏమర్థమైనట్టు, మీలో ఏదో ఒక బిందు ఉన్నది, ఆ బిందువుకి మృత్యువు లేదు, పుట్టుక లేదు. ఆ పుట్టుక మృత్యువు లేనటువంటి బిందువుని కనుక మీరు పట్టుకోగలిగితే యోగ విద్యలోని సంస్కారాలన్నీ కూడా మీరు చేయగలుగుతారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమై చ గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.